అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయం. మేము ఓడలో ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైంది. వారు పౌలుని మరికొందరు ఖైదీలని అగస్టస్ సైనిక దళంలోని శతాధిపతి అయిన జూలియస్ అనే అతనికి అప్పగించారు. ఆసియా తీరం పక్కగా ఉన్న పట్టణాల మీదుగా ప్రయాణించే అగస్టస్ సైనిక దళంలోని ఎక్కి మేము బయలుదేరాం. మాసిదోనియాలోని తెస్సలోనిక పట్టణం వాడైన అరిస్తార్కు మాతో కూడా ఉన్నాడు. మరునాడు సీదోను వచ్చాము. అప్పుడు జూలియస్ పౌలు మీద దయ చూపించి అతడు తన స్నేహితుల దగ్గరికి వెళ్లి పరిచర్యలు పొందడానికి అనుమతించాడు. అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టడం చేత సైప్రస్ దీవు చాటుగా ఓడ నడిపించాము. తరువాత కిలికియాకు పంపూలియాకు ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకియా పట్టణమైన మురాకు చేరాము. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్లబోతున్న అలెగ్జాండ్రియా పట్టణపు ఓడను చూసి అందులో మమ్మల్ని ఎక్కించాడు. చాలా రోజుల పాటు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని అడ్డగించడం చేత క్రేతు చాటగా సల్మోనే తీరంలో ఓడ నడిపించాము. అతి కష్టంతో దాన్ని దాటి సురక్షిత ఆశ్రయాలు అనే స్థలానికి చేరాము. దాని పక్కనే లాసియా పట్టణం ఉంది. చాలా కాలం గడిచింది కూడా. అప్పటికే గడిచిపోయింది. ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారింది. అప్పుడు పౌలు, సోదరులారా, ఈ ప్రయాణం వలన సరుకులకు ఓడకు మాత్రమే కాక మనకు ప్రాణహాని తీవ్ర నష్టం కలగబోతున్నదని నాకనిపిస్తుంది అని వారిని హెచ్చరించాడు. అయితే శతాధిపతి పౌలు చెప్పింది కాక నావికుడు వాడ యజమాని చెప్పిందే నమ్మాడు. పైగా చలికాలం గడపడానికి ఆ రేవు అనుకూలమైనది కాకపోవడం చేత అక్కడ నుండి బయలుదేరి వీలైతే ఫినిక్సు చేరి అక్కడ చలికాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పారు. అది క్రేతులోని నైరుతి వాయువ్య దిక్కుల వైపు ఉన్న ఒక రేవు. అంతేగాక దక్షిణపు గాలి మెల్లగా విసరడంతో వారు తమ ఆలోచన సరైందని భావించి ఫిలిక్సు చేరి క్రేతు తీరంలో ఓడను నడిపించారు. కొంచెంసేపటికి ఊరకలోను అనే పెనుగాలి క్రేతు మీద నుండి విసిరింది. వాడ దానిలో చిక్కుకుపోయి గాలికి ఎదురు నడవలేకపోయింది. ఇక ఎదురు నడిపించడం మాని గాలికి కొట్టుకుపోయాం. తరువాత కౌదా అనే ఒక చిన్న ద్వీపం చాటుగా ఓడ నడిపించాం. బహు కష్టంగా ఓడకు కట్టిన పడవను కాపాడుకోగలిగాం. దాన్ని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకుని వాడ చుట్టూ బిగించి కట్టారు. వాడ సూర్తీస్ అనే ఇసుక తెప్పకు తగిలి పగిలిపోతుందేమో అని భయపడి వాడ చేపలు దింపివేసి కొట్టుకుపోయారు. గాలి చాలా తీవ్రంగా కొట్టడం వలన ఆ మరునాడు సరుకులు పారవేయడం మొదలుపెట్టారు. మూడవ రోజున తమ చేతులారా ఓడ సామాగ్రిని పారవేశారు. కొన్ని రోజుల పాటు సూర్యుడుగాని నక్షత్రాలుగాని కనబడక పెద్ద గాలి మా మీద కొట్టింది. మేము ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ పూర్తిగా నశించిపోయింది. వారు చాలా కాలం పస్తులు ఉండగా పౌలు వారి మధ్య నిలబడి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండానే ఉండవలసింది. అప్పుడీ హాని నష్టమూ కలగకపోయేది. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. వాడకి మాత్రమే నష్టం కలుగుతుంది గాని మీలో ఎవరి ప్రాణానికి హాని కలగదు. నేను ఎవరి వాడినో, ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి, పౌలు, భయపడకు, నీవు సీజరు ముందు నిలబడాల్సి ఉంది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణిస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు అని నాతో చెప్పాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతుందని నేను దేవుని నమ్ముతున్నాను. అయినప్పటికీ మనం కొట్టుకుపోయి ఏదైనా ఒక ద్వీపానికి తగులుకోవాలి అని చెప్పాడు. 14వ రాత్రి మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకుపోతుండగా అర్ధరాత్రి వేళ ఓడ నావికులు ఏదో ఒక దేశం దగ్గర పడుతున్నదని ఊహించి ఇనుపగుండు కట్టిన తాడు వేసి చూసి సుమారు 120 అడుగుల లోతని తెలుసుకున్నారు. ఇంకా కొంత దూరం వెళ్లిన తరువాత మళ్లీ గుండు వేసి చూసి 90 అడుగుల లోతని తెలుసుకున్నారు. అప్పుడు రాతి దెబ్బలకు కొట్టుకుంటామేమో అని భయపడి వారు ఓడ అడుగు నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకుని ఉన్నారు. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని ఆలోచించి లంగరలు వేయబోతున్నట్లుగా నటించి సముద్రంలో పడవ దింపివేశారు. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకోలేరు అని శతాధిపతితో సైనికులతో చెప్పాడు. వెంటనే సైనికులు పడవతాళ్లు కోసి దాన్ని కొట్టుకుపోనిచ్చారు. తెల్లవారుతుండగా పౌలు, 14 రోజుల నుండి మీరేమీ ఆహారం తీసుకోక పస్తులున్నారు, కాబట్టి ఆహారం పుచ్చుకోమని మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయంగా ఉంటుంది. మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుక కూడా నశించదు అని చెప్పి ఆహారం తీసుకోమని అందరినీ బతిమాలాడు. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాడు. అప్పుడంతా ధైర్యం తెచ్చుకుని ఆహారం తీసుకున్నారు. వాడలో ఉన్న మేమంతా 276. వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రంలో పారబోసి వాడను తేలిక చేశారు. తెల్లవారిన తరువాత అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేకపోయారు. కాని తీరం గల ఒక సముద్రపు పాయను చూసి సాధ్యమైతే వాడను అందులోకి నడిపించాలని ఆలోచించారు. కాబట్టి వారు గుర్తుపట్టలేకపోయారు. వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా ఒడ్డుకి నడిపించారు. కాని వాడ రెండు ప్రవాహాలు కలిసిన చోట చిక్కుకుపోయి ఇసుకలో ఇరుక్కుపోయింది. అందువల్ల వాడ ముందు భాగం కూరుకుపోయి కదలలేదు. వెనక భాగం అలల దెబ్బకు బద్దలైపోతూ ఉంది. ఖైదీల్లో ఎవరూ ఈదుకుని పారిపోకుండేలా వారిని చంపాలనే ఆలోచన సైనికులకు కలిగింది. గాని శతాధిపతి పౌలుని రక్షించాలని కోరి వారి ఆలోచనకు అంగీకరించలేదు. ఈత వచ్చిన వారు ముందు సముద్రంలో దూకి ఈదుకుంటూనూ, మిగిలిన వారు వాడ చెక్క పలకలు ఇతర వస్తువుల సాయంతోనూ ఒడ్డుకు చేరాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అందరమూ తప్పించుకుని ఒడ్డుకు చేరాం.